భారతీయ ఆధ్యాత్మికతలో దేవాలయాల యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ దేవాలయాల యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోవటానికి ముందు మనము దేవాలయాలను ఎలా ఉపయోగించుకోబోతున్నాం అన్నది చాలా స్పష్టంగా మనసులో ఉండాలి. ప్రస్తుతం దేవాలయాలన్నీ కూడా గబ్బిలాల నిలయాలయాలు అని గురువు గారు చెప్తూ ఉంటారు కదా. గబ్బిలాల యొక్క నిలయం ఎందుకు అంటూ ఉంటే అక్కడ దేవతలు లేరు కనుక. దేవతలు ఉన్నటువంటి దేవాలయాలు, దేవతలు లేనటువంటి దేవాలయాలకి తేడా తెలుస్తూనే ఉంటుందిగా. ఒకటి ముందు రష్ శక్తి ఉన్న చోట సహజంగానే నిరంతరము ఒక జనస్రవంతి ఉంటుంది. అది తిరుపతిలోనూ ఓ రెండు మూడు గుళ్ళల్లో తప్పించి మిగతా చోట మనకి కనిపించటం లేదు. మిగతా చోట్ల కూడా ఇంక్లూడింగ్ తిరుపతి అలాంటి చోట కూడా మనం గమనించుకుంటే ఏమర్థమవుతుంది అంటే అక్కడ భగవంతుడి గురించి మనకి ఏ విషయము తెలియదు. ఉదాహరణకి తిరుపతి గుడిలోనే కొన్నిసార్లు చాలా మంది చాలాసార్లు వెళ్ళి ఉంటారు. ద్వారం ఉంది కదా అక్కడ గర్భగుడిలో, ద్వారం పైన ఒక పార ఉంది. ఎవరైనా చూశారా ఆ పార ఎందుకుందో? అక్కడ ఏదో వెళ్తాం వస్తాం అంతే. అక్కడ దర్శనం అయిపోయింది బయటపడ్డాం. ఎందుకని చెప్తున్నాం అంటే ఆ అద్భుతమైనటువంటి ఆ తీర్థస్థలాల ఆ దేవాలయాల వెనకాతల విశేషమైనటువంటి శక్తి ఉత్పాదన చేసినటువంటి వ్యక్తుల యొక్క సాధనా సంపత్తి ఉంది అక్కడ. దాన్ని ముందు గమనించుకోవాలి. మిగతా వాళ్ళ సంగతి మనం ఎలా ఉన్నా మనం చేసేటటువంటి ప్రయత్నాలలో మనము మామూలు దేవాలయాల గురించి పట్టించుకోకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రెండోది, స్కూల్కి పిల్లవాడు వెళ్తాడు. ఎన్ని గంటలకు వెళ్తాడు? పొద్దున 10 గంటలకు వెళ్తాడు, సాయంత్రం 5 గంటలకు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చాక మీరేమంటారు? ట్యూషన్ పంపిస్తారు. మళ్ళా పొద్దున్నే 3:30కి లేపి మళ్ళీ ట్యూషన్ పంపిస్తారు. ఇది ఈనాడు ఎందుకు పనికిరాను అంటే అతి హేయమైనటువంటి విద్యా విధానంలో మీరు విద్యకి ఇచ్చేటటువంటి గౌరవం. ఎందుకు పనికిరానటువంటి విద్య అని తెలుసు, తర్వాత వాడికి ఉద్యోగం వస్తుందో లేదో తెలియదు. తర్వాత మీరు మీ డొక్క చించుకుని అదంతా చించుకుని వాడికి పాపం ఫీజులు కట్టి అది అంతా కట్టాక చివరికి వాడు ఏమవుతాడో మీకు తెలియదు. గ్యారంటీ ఏమీ లేదు. గ్యారంటీ ఏంటంటే గ్యారంటీ లేదన్న గ్యారంటీ. ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నప్పటికీ మీరు విద్యాలయాలలో ఎన్ని గంటలు మీ కుర్రవాడు అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నారు? పొద్దున్న 4 గంటలకు ట్యూషన్కి వెళ్తాడు, ట్యూషన్ నుంచి మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళా భోంచేసి కాలేజీ గడపాలి, కాలేజీ నుంచి మళ్ళా రాగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ వాడు ట్యూషన్కి వెళ్ళాలి. బై ఛాన్స్ వాడు టీవీ ముందు కూర్చున్నాను అనుకోండి, చంపేస్తారు మీరు వాడిని. మరి దేవాలయాల్లో మీరు 2 నిమిషాలు ఉండలేకపోతున్నారు. ఉండలేకపోవటమే కాకుండా దేవాలయాలలోనే పూజలు అవి జరుగుతున్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే చాలా టైం పడుతుంది మాస్టర్ గంట, 2 నిమిషాల్లో అయిపోయేటట్టు చేయగలరా? కర్మ అది, భారత జాతి యొక్క కర్మ. ఆ కర్మ నుంచి మనం భారత జాతిని నిద్రలేపాలి. నిద్రలేపటం ఇంకోళ్ళ నిద్రపోగొట్టి లేపి మనం నిద్రపోవటం కాదు, ముందు మనం నిద్రలేస్తే బయటవాడు నిద్రలేస్తాడు. మన జీవితాలలో వెలుగు వస్తే, మన జీవితాలలో శాంతి వస్తే, దేవాలయాలలో మీకు సంపదలేం వచ్చాయో శాంతి మాత్రమే లభిస్తుంది. అందుకే ఉపనిషత్సు వాటిలో అంతా చివరి ఏం చెప్తాడు అంటే, ఓం శాంతి శాంతి శాంతి. శాంతి కావాలి, డబ్బుంటే ఏం లాభం? డబ్బున్న వాళ్ళందరూ బాబాల దగ్గరికి ఎందుకు వస్తున్నారు? శాంతి లేకే. పిచ్చివాళ్ళు మీరు డైరెక్ట్ గా శాంతిని పొందగలిగి ఉండి ముందర అశాంతి పొంది శాంతి కావాలి అనుకోవటం మూర్ఖత్వం. అంచేత దేవాలయాలలో ఉన్నటువంటి ఈ రహస్యాన్ని గుర్తించండి. ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఈ రహస్యాలను, ఏ రహస్యాలను? శాంతి పొందటానికి కావలసినటువంటి రహస్యాలు. దాని తర్వాత దేవాలయాలలో సాధన కనీసము 10-12 గంటలు ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే అది దేవాలయం అనిపించకూడదు. ఏదో విధంగా ఏదో ఒక కార్యక్రమం, మంత్రజపం కాని, అనుష్ఠానం కాని, పురుష సూక్త పారాయణ కాని, ఈ విధంగానే అక్కడ లెక్చర్స్ అవి సాధ్యమైనంత వరకు ఉండకూడదనే కదా ఇక్కడ పెడుతున్నాను. ఆ దేవాలయాలలో కనీసం 10-12 గంటల ముందు మనం స్టార్ట్ చేస్తే తర్వాత అక్కడ నిరంతరం ఎలా జరగాలో అన్నది మనం ఆలోచిద్దాం. దీన్ని మనసులో ఉంచుకుంటూ ఎలా చేయగలం మనకి, ఏమిటి మన సిలబస్? సిలబస్ ఎప్పుడు ఎంత పెద్ద ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఉన్నా సిలబస్ ఏముంటుంది అక్కడ? A to Z అంతే. ఏ అనే అక్షరంలో ఉన్నటువంటి పేజీలన్నీ ఇచ్చిస్తాడు, బి అనే అక్షరం. అంచేత మొత్తం మీద ఎంత ఉంటుంది సిలబస్? ఒక పేజీ ఉంటుంది ఎన్సైక్లోపీడియాకి కూడా. అలాగే దేవాలయాల యొక్క సిలబస్ 2 సూక్తాలలో ఇవ్వబడింది, ఒకటి పురుష సూక్తము ఇంకోటి స్త్రీ సూక్తము. అది సిలబస్. మంత్రపుష్పం ఏం చెప్తుంది? ఆ రోజు మీరు ఏం నేర్చుకున్నారో చెప్తుంది. ఇది చాలా జాగ్రత్తగా ఈ బ్యాక్గ్రౌండ్ మీరు అర్థం చేసుకోండి. అంతే తప్ప మంత్రపుష్పం ఏం సర్వేశం, మంత్రపుష్పాన్ని ఇంకా తగ్గించొచ్చా? వాళ్ళ పుస్తకంలో వాటిలో వేస్తూ ఉంటారు కదా, శ్రీ 1008 అఖండ మండలేశ్వరుడు అంటే 1008 శ్రీ రాయటానికి కూడా వాళ్ళ కోపిక లేదా? నువ్వు చదువుకోవాలి, నువ్వు మాత్రం ఏమంటావు 1008 శ్రీ అనేస్తావు. కానీ 1008 సార్లు శ్రీ ఉచ్చారణ చేయవుగా. కానీ 108 శ్రీ అని రాయటంలో వాడి ఉద్దేశ్యం ఏంటని, రాసిన వాడి ఉద్దేశ్యం? నువ్వు 108 సార్లు శ్రీ అనాలి, అనగా అర్థం అక్కడ మరి అంటున్నావు మనం. ఎంత అర్థరహితమైనటువంటి చేతలు మనం అయిపోతున్నాయో. వీటి నుంచి బయటపడటానికి పురుష సూక్తం యొక్క సిలబస్ ఏమిటి, స్త్రీ సూక్తం యొక్క సిలబస్ ఏంటి, మంత్రపుష్పం అనేటటువంటి పేరుతో ఆ రోజు మీరు దేవాలయంలో ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు స్కూల్లో ఈ మంత్రపుష్పమే వీక్లీ టెస్టులుగా పెడుతున్నారు, డైలీ టెస్టులుగా పెడుతున్నారు. మంత్రపుష్పం అంటే డైలీ టెస్ట్ అనమాట. కానీ మంత్రపుష్పం చదివేస్తున్నాం, ఏం టెస్ట్ మీరు రాస్తున్నారు అక్కడ? అందుకని ఈ క్లాసెస్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని దీనిని ఒక ఆధ్యాత్మిక విద్య యొక్క ప్రబోధన కేంద్రాలుగా ఉపయోగించుకోవాలి. కానీ సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి. మీరు దేని గురించి మనం మాట్లాడుతున్నాం, దేవాలయాలలో దేని గురించి మనం వెళ్లి అడగాలి, దేవాలయాలలో ఏ ఉద్దేశ్యం కోసం మన ఋషులు ఆ విధంగా నిర్మించారు. మళ్లీ మళ్లీ మర్చిపోతామని చెప్తూ ఉంటాను, దేవాలయాలంటే దయచేసి కట్టడాలు అనుకోకండి, దేహో దేవాలయ ప్రోక్త. మీరు మళ్లీ ఎన్నిసార్లు చెప్పినా అది మర్చిపోతాం మనం. అది చూసుకోండి ఎంతలాగా మన ఆ సంస్కృతి నాశనం అయిపోయిందో. మాట ఏం చెప్తాం, దేవాలయం అంటే ఈ శరీరమే, ఈ శరీరంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోవటానికి దేవాలయాలు ఉపయోగించుకోవాలి. విద్యాలయాలు ఎందుకు ఉపయోగించుకుంటున్నామో చెప్తున్నాం కదా, ఆ విద్య మీ మనస్సుల్లోకి దూరాలి, మీ బ్రెయిన్స్ లోకి దూరాలి. ఆ విద్య మీకు అందకపోతే, ఆ విద్యను మీరు ఉపయోగించుకోక స్కూల్లోనో కాలేజీలోనో నేర్చుకుని మర్చిపోయి వచ్చేస్తే ఏం లాభం? అంచేత ఆ దేవాలయాలలో మీరు ఏ విధమైనటువంటి విద్యను అవగాహన చేసుకోవాలి, దానికి దీన్ని బాగా ఉపయోగించుకోండి. మనకి కుడి ఎడమ చేతులతో అన్ని పనులు ఎలా చేసేస్తాం, ఏం చేసినా రెండు చేతులతోనే చేయాలి మీరు. అదేవిధంగా పురుష సూక్తాన్ని కుడి చేయి అనుకుంటే టెక్నికల్ గా ఎడమ చేయి అవుతుంది అది, కానీ ఆ టెక్నికాలిటీస్ మనం తర్వాత చూద్దాం. కానీ అది గుర్తుంచుకోండి, పురుష సూక్తము వామహస్తం అవుతుంది, స్త్రీ సూక్తము దక్షిణహస్తం అవుతుంది. యజ్ఞాలలో అది రివర్స్ అవుతూ ఉంటుంది. ఎందుకు అది రివర్స్ అవుతూ ఉంటుంది అది మనం తర్వాత ఆలోచించుకుందాం, ముందు సబ్జెక్టు పూర్తి చేసుకుందాం. కుడి చేయి అవుతాయి, ఎడం చేయి అవుతాయి. ముందు కావాల్సినవి ఏంటంటే చేయి ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి, చేతి ఉన్నటువంటి ఐదు వేళ్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకుందాం. పురుష సూక్తాన్ని చదువుకుంటూ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం. దేవాలయానికి మీరు ప్రవేశించారు, ప్రవేశించగానే ఆవాహన మంత్రం చదువుతాం మనం పురుష సూక్తంతో. పురుషుడి యొక్క ఆవాహన స్త్రీ సూక్తంతో, దేవతామూర్తి యొక్క శ్రీ విద్య యొక్క ఆవాహన చేస్తాం మనం. ఏ విధంగా ఆవాహన చేస్తున్నా అది గుర్తుంచుకోండి, అక్కడ దేవుణ్ణి మీరు ఆవాహన చేస్తే ఏం లాభం లేదు. ఆ దేవుడు ఎక్కడ పలకాలి, మీ శరీరంలో పలకాలి, మీలో ఆవహింపబడాలి. కానీ అక్కడ దేవుణ్ణి ఆవాహన చేస్తే మీకేం లాభం? అంచేత ఎలా ఆవాహన చేసుకోమంటున్నాం, మనకున్నటువంటి ఆరు చక్రాలను అధిగమించి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలను అధిగమించి ఉన్నటువంటి ఆ సహస్రార చక్రంలోకి నేను ప్రవేశించాలి. ఇంచేత ఆ దేవతాశక్తి ఎప్పుడూ కూడా సహస్రార స్థితిలో ఉంటుంది, అంతకంటే అది కిందకి రాదు కనుక. అంచేత నా మనస్సును ఎక్కడ తీసుకెళ్లాలి, భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లాలి, కానీ మీ దగ్గరికి భగవంతుడు రాడు కనుక ఆ మానసిక స్థితిని మనం తెచ్చుకుంటున్నాం. ఏ మానసిక స్థితిని, సహస్రార చక్రములో కనుక మనం ఉండగలిగితే ఏ విధమైనటువంటి మానసిక స్థితి ఉంటుందో ఆ మానసిక స్థితిని నేను తెచ్చుకోవాలి అనేటటువంటి భావనతో ముందు మీరు భగవంతుణ్ణి ఆవాహన చేయటం మొదలు పెడతారు. రెండో మంత్రం, పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి. ఈ పురుషుడు మన శరీరంలో మనం ఆవాహన చేసుకుంటున్నాం. ఆవాహన చేసుకుంటే మనకు ఎక్కడ డౌట్ ఇస్తుందంటే మన దగ్గరే ఉన్నాడని. ఈటీవీ ఛానల్ నేను నొక్కాను, నా టీవీలో పలికింది. ఇంతకీ అది ఎక్కడ పలికింది, నా టీవీలో పలికింది. అంటే పక్క వాళ్ళ ఇంట్లో పలకదా, ఎప్పుడు పలుకుతుంది, వాళ్ళు ఆన్ చేసుకుంటే. అలా ప్రపంచంలో అందరూ ఆ టైంకి ఆన్ చేసుకున్నారనుకోండి, అంతే కదా. అంచేత నేను సహస్రాక్ష సహస్రపాత అని ఏ పురుషుణ్ణి అవుతూ పిలిచానో ఆ పురుషుడు సర్వవ్యాపి కనుక ఇక్కడ పలుకుతున్నప్పటికీ వాడు అక్కడే ఉన్నాడు, నేను ఆపేశాను, అక్కడ ఆగిపోతున్నా, అందరూ ఆపేశారు. పురుషుడు అన్ని చోట్ల ఉంటాడు. పురుష ఏ వేదగుం సర్వం, అన్ని చోట్ల ఈ పురుషుడు ఈ శక్తి ఉంటుంది. యద్భూతం యచ్చ భవ్యం, భూత భవిష్య వర్తమాన కాలాలలో సహా ఉదామృతత్వ శేషానః, వాడు అమృత స్వరూపుడు కదా. ఇంచేత భగవంతుడి యొక్క మన అవగాహన ఏమిటి అంటే అది అమృతత్వాన్ని వైపుకి మనల్ని తీసుకెళ్తుంది. యదన్నేనా తిరోహతి, ఈ అమృతత్వం మన శరీరంలో దేని వల్ల మనం పొందుతున్నాం? ఆహారం తింటాం వల్ల. ఆహారం మానేస్తే ఉండం కదా మనం. ఆమరణ నిరాహార దీక్షలు చేసినా ఉండగలుగుతున్నారు అంటే మన యొక్క అమృతత్వం ఎంత గొప్పదో చూసుకోండి. ఇన్ని ఆమరణ నిరాహార దీక్షలు జరిగాయి కదా, ఎంతమంది చచ్చిపోయారు? ఒకడు చావలే. అంచేది ఆమరణ నిరాహార దీక్ష చేసినా చావటం లేదు అంటే మనం అమృతత్వాన్ని పొందిన వాళ్ళమే. దాన్ని అర్థం చేసుకుంటే చాలు. ఏతావానస్య మహిమా అతో జాయాగుంశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవాలయాలలో నేర్చుకునేటటువంటి విద్య ఎలాంటిదో. ఏతావాన్ అస్య మహిమ, ఆ పురుషుడి యొక్క మహిమ చెప్పుకుంటున్నాం. మన శరీరంలో ఉన్నాడు, బయట శరీరంలో ఉన్నాడు, అణు అణువులో ఉన్నాడు, ప్రపంచం అంతా ఆవరించి ఉన్నాడు, అన్ని చోట్ల ఉండి మన శరీరంలో కూడా ఉంటున్నటువంటి ఏతావాన్ అస్య మహిమ, ఎంత అద్భుతమైనటువంటి మహిమ అతంది అంటే అతో జాయాగుంశ్చ పురుష, ఈ పురుషుడు మనకి కనిపిస్తున్న దానికంటే ఎక్కువడు. మనకి కనిపిస్తున్నటువంటిది చాలా కనిపిస్తుంది. అనేక రకాలైనటువంటి గెలాక్సీస్ ఉన్నాయంటున్నాం, అది ఉంటున్నాం అంటున్నాం, సైన్స్ డెవలప్ అవుతుంది, ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. కానీ ఈ పురుషుడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. దీనిని అధిగమించి కూడా ఉన్నాడు. ఎలా అధిగమించి ఉన్నాడు? పాదోస్య విశ్వాభూతాన్ని, అతని యొక్క 1/4 పార్టీ ప్రపంచం అంతటా. మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచమే మన ఊహల ప్రపంచం, మన ఈ ప్రపంచం, ఆ ప్రపంచం, రకరకాల ప్రపంచాలు, మనం ఊహించలేనటువంటి ప్రపంచాలు మనకి తెలియదు. కానీ ఇంకా చాలా చోట్ల చాలా మనుషులు ఉండవచ్చు అనే ఊహ ఉంది కదా. ఈ ప్రపంచం అంతా కూడా మనం ఊహించుకోగలిగితే ఏతావాన్ అస్య మహిమ, అతని మహిమ ఎంత గొప్పదో కదా. అతను ఇదంతా కలిపితే ఎంతుంది అతనిలో? 25%. అతనిలో 4/1 మాత్రమే నువ్వు గమనించుకోగలుగుతున్నావు, జీవించగలుగుతున్నావు. మిగతాది ఎలా ఉంది? త్రిపాదస్యాం అమృతం దివి, దేవాలయాలలో ఉన్నటువంటి ఆ 3 పాదాలను మనం నేర్చుకోవటానికి వెళ్తున్నాం. ఈ పురుషుడు ఏ పురుషుడైతే స్త్రీలుగా పురుషులుగా సచరాచరాలుగా తినేవాళ్లుగా తినని వాళ్లుగా ఖనిజాలుగా వృక్షాలుగా జంతువులుగా దేవతలుగా బ్రహ్మగా విష్ణువుగా లలితగా నారాయణుడుగా రకరకాలైనటువంటి రూపాలతో ఏ పురుషుడు అయితే బయటకి బహిర్గింపబడుతున్నాడో అతని యొక్క 3 వంతులు లోపల దాగి ఉంది అంతరిక్షంలో. ఆ 3 వంతులు అంటే 75% నేర్చుకునేటటువంటి సిలబస్ దేవాలయాల్లో ఉంది. త్రిపాదస్యామృతం దివి దేవాలయాలలో ఆ 3 వంతులు మనం నేర్చుకుంటాం. ఎందుకు ఆ 3 వంతులు మనం నేర్చుకోవటం? ఇది అంతా కూడా ఆ 3 వంతుల నుంచి బయటకు వచ్చింది. అంచేత దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఇది కంట్రోల్ అయిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయాలనుకుంటే మీరు కంట్రోల్ చేయలేరు, అసంభవం. చెట్టుని మీరు కంట్రోల్ చేయాలి, చెట్టు చివర ఎక్కడో ఎండిపోతోంది అంటే మంద ఎక్కడేయాలి? వేళ్లకేయాలి. మీరు మనం చేసేటటువంటి తప్పు అంతా కూడా అది సవరించడానికి ట్రై చేస్తున్నాం మనం. అది సవరించవద్దు. దేవాలయాలలో ఏం చెప్తున్నాడు? అమృతత్వం అయినటువంటిది ఉన్నది, అది నీలో కూడా ఉందని నీ బయట కూడా ఉంది. త్రిపాదస్యామృతం దివి, ఈ అంతరిక్షములో. అంతరిక్షములో అంటే ఈ బయట జగత్తులో, లోపల ఉన్నటువంటి అంతరిక్షంలో ప్రతి చోట కూడా ఈ అమృతత్వం అయినటువంటి 3/4 3 వంతులు 3/4 ఉన్నది. ఏమవుతుందో చాలా జాగ్రత్తగా ఇప్పటికీ సైంటిస్టులకి అర్థం కానిది. మన భారతీయ సంస్కృతిలో 2 లైన్లో చెప్పేసినటువంటి ఎవల్యూషన్ థియరీ, మీరు దాని మీద ఆలోచించుకుని చేస్తే కనీసం ఒక 5-6 వేల పేజీల పుస్తకం రాయొచ్చు మనం. ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకము లేకపోతే రిక్ మంత్రము, త్రిపాదూర్ధ ఉదయ పురుష, ఆ పురుషుడు చెప్పండి, త్రిపాదూర్ధ ఉదయ పురుష పాదోస్యహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసన అశన అభి. నాలుగు పాదాలు, నాలుగు పాదాలలో మొత్తం సృష్టి యొక్క వికాస క్రమాన్ని అందించేశాడు. ఏం చెప్తున్నాడు, త్రిపాదూర్ధ ఉదయ పురుష, ఆ పురుషుడు. ఈ మూడు పాదాలు అమృతత్వంలో అంతరిక్షంలో ఉన్నాయని చెప్పుకున్నాం కదా, దానికి నాశనం లేదు, మృత్యువు లేదు, ఏది లేదు, అలా అలా ఉంటుంది. అందులోంచి తల పైకెత్తుతాడు, ఉదయిస్తాడు. ఏ విధంగా ఉదయిస్తాడు, సూర్యుడు చీకట్లోంచి ఉదయించినట్టు, తల్లి గర్భంలోంచి శిశువు ఉదయించినట్టు. జ్యోతిష్ శాస్త్రంలో మనం ఇంకా చాలా జాగ్రత్తగానే చదువుకుంటే 9 నెలలు ఉన్నటువంటి ఆ శిశువు బయటకు వచ్చినప్పుడు ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ లో అది 100 ఇయర్స్ కి ఎలా ఈక్వల్ అవుతుందో మీకు తెలుస్తుంది. అంటే 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నా, బయట ప్రపంచంలో 100 ఏళ్లున్నా ఒకటే, రెండిటికి తేడా లేదు. ఇంకా తల్లి గర్భంలోనే వాడు ఎక్కువ నేర్చుకోగలుగుతాడు. ఇప్పుడిప్పుడు సైంటిస్టులు దాన్ని ఒప్పుకుంటున్నారు. పూర్వకాలంలో మనందరికీ తెలుసు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీరు మీ పిల్లవాడికి మీరు కావలసినటువంటి విద్యను బోధించేయవచ్చు. ఇప్పుడు బెంగళూరులో ఆ ఇన్స్టిట్యూట్ పెట్టారు. అమెరికాలో అసలు ఆ ఇన్స్టిట్యూట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఏంటా పెరిగేది, తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువు యొక్క రంగు, శిశువు యొక్క ఐక్యూ, వాడు ఇంజనీర్ అవుతాడా, సైంటిస్ట్ అవుతాడా, ఆస్ట్రోనాట్ అవుతాడా, అంతా మీకు అక్కడే నిర్ణయింపబడతాయి. ఈనాడు ప్రపంచంలో ఇంత గందరగోళం ఎందుకు వస్తుంది అంటే, త్రిపాదూర్ధ ఉదయ పురుష, ఆ గర్భంలో ఉన్నప్పుడు. త్రిపాదం అంటే అర్థం అవుతుంది కదా, ఎక్కడి నుంచి తల్లి గర్భాన్ని త్రిపాదం అంటున్నాం కదా. ఈ మొత్తము పురుషుణ్ణి 1 సంవత్సరంతో పోలుస్తారు ఆధ్యాత్మిక జీవితంలో. తల్లి గర్భంలో ఎంత ఉంటాడు, 9 నెలలు. బయట ఎన్ని ఉన్నట్టు, అంటే తల్లి గర్భంలో 3 వంతులు ఉన్నాడుగా, 3/4, 1 వంతు మాత్రమే వాడు బయటకు వస్తాడు. ఆ బయటకు వచ్చిన కాలము ఇంతగా విస్తరించిందా అనిపిస్తుంది. దాన్ని జ్యోతిష్ శాస్త్రం మనం చదువుకుంటున్నప్పుడు అర్థం చేసుకుందాం. కానీ ఆ ఒక్క ముక్కలో మొత్తం జ్యోతిష్ శాస్త్రాన్ని వివరించి పారేశాడు. త్రిపాదూర్ధ ఉదయ పురుష, ఆ 9 నెలలలో 270 రోజులలో తల్లి గర్భంలో ఆ శిశువు ఉన్నప్పుడు నువ్వు దానికి ఏమి చెప్తే అది నేర్చుకుంటుంది. ఏం చెప్తున్నా మనం ఇప్పుడు, ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాం, మనకి ఏమైనా అర్థమవుతోందా, ఏ విధంగా జీవించాలి అంచేత దేవాలయాలలో ఆ విద్య నేర్పబడేది. ఈ విద్య నేర్చుకోవాలి. త్రిపాదూర్ధ ఉదయ పురుష అంటే అర్థమవుతోంది కదా, నువ్వే పురుషుడివి, నీలోనే ఆ పురుషుడు యొక్క అంశం ఉంది. ఇక్కడ స్త్రీ పురుష భేదం మళ్ళా పెట్టుకోకండి. పురుషుడు అంటే స్త్రీయా పురుషుడా అనే గందరగోళంలో పడుకోండి. నేను చాలాసార్లు చెప్పాను కదా, పురుషుడు అంటే చేతనత్వం. ఆ చేతనత్వం స్త్రీది ఒకటే, పురుషుడిది ఒకటే. మనం అర్థం చేసుకోలేక గందరగోళం పడతాం. అంచేత ఆ తల్లి గర్భంలో ఆ శిశువు ఉన్నప్పుడు పరీక్షిత్ యొక్క కదా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినా కూడా బ్రహ్మాస్త్రము కూడా తల్లి గర్భాన్ని ఛేదించలేదు. అదే భగవంతుడి యొక్క గొప్పతనం ఏం కాదు, అది ఆ గర్భం యొక్క ఆ మాతృగర్భంలో ఉన్నటువంటి ఆ శ్రీ విద్యా శక్తి అంత అద్భుతంగా ఉంటుంది. ఎవరు రక్షిస్తున్నాడా, ఎవరు నన్ను రక్షించాడా అని పుట్టిన తర్వాత చూస్తూ ఉండేవాడు అందరు, నేను పరీక్షిస్తూ ఉండేవాడు. కనుక అతనికి ఏమని పేరు పెట్టారు, పరీక్షిత్ అని పేరు పెట్టారు. త్రిపాదూర్ధ ఉదయ పురుష అన్నదానికి ఇదంతా చెప్పుకొస్తున్నాను, అది గుర్తుంచుకోండి, అది మీకు మనసులో ఉండాలి. అంచేత మీ మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది ఇల్లు కట్టుకోవాలి అని. ఇది ఎక్కడుంది, ఆ మూడు పాదాల్లో ఉంది. అది బయటకు వస్తే ఉదయ పురుష అంటే భౌతిక జగత్తులో ఏదైనా ఒకటి బయటకు వచ్చింది అంటే దాని యొక్క 75% ఎక్కడుంటుంది, లోపల ఉంటుంది. ఈ ప్రపోర్షన్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అందుకే 75% ని డిస్టింక్షన్ అంటాం మనం. ఆ ఎందుకు 75% ని డిస్టింక్షన్ అవ్వాలని 80% ఎందుకు అనకూడదు, ప్రకృతి నియమాలు అవి, మనం చేయగలిగేది ఎందుకు 32 పళ్ళే ఉండాలి, ఎందుకు 10 వేళ్లే ఉండాలి అంటే నేనేం చెప్పలేను, దాని జవాబు ఉన్నాయి అంటానంతే. అంచేత ఆ త్రిపాదీర్ఘ ఉదయ పురుష తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వచ్చాడు, చీకట్లోంచి సూర్యుడు బయటకు వచ్చాడు, మీ మనస్సులోంచి ఆలోచనలు బయటకు వచ్చాయి, మీ నోట్లోంచి వాక్కు బయటకు వచ్చింది, ఇదంతా ఉదయించటమే. చాలా ఉదాహరణలు మళ్లీ మళ్లీ మీరు గుర్తుంచుకోండి, ఇవి చాలా చాలా మీకు తర్వాత ఉపయోగపడతాయి ప్రాక్టికల్స్ లోకి వెళ్ళినప్పుడు. ముఖ్యంగా ఇతర గ్రహాల్లోకి మీరు వెళ్లాలి అనుకుంటున్నటువంటి సాధకులు ఎవరైనా ఉంటే చెప్పేగా, అదే మీ యొక్క సాధన మీద ఆధారపడి ఉంటుంది కానీ నా మీదే ఆధారపడి ఉండదు. నేనేమో ఇంటర్మీడియట్ చెప్తూ ఉంటాను, నేను ఇంటర్మీడియట్ చెప్పిన వాళ్ళు ఫారెన్ కి వెళ్ళిపోతూ ఉంటున్నారు, ఎగిరిపోతూ ఉంటున్నారు, అంచేత నాకు చేత కాకపోవచ్చు. కానీ మీరు కాస్త జాగ్రత్తగా ఈ పదాలను, ఈ పురుష సూక్త స్త్రీ సూక్తాన్ని అర్థం చేసుకోగలిగితే ఇతర గ్రహాలకి, ఇతర గ్రహాల వాళ్లతో మాట్లాడటం, ఈ ఋషులతో మాట్లాడటం అనేది పెద్ద కష్టమైనదేమీ కాదు. ఇది అర్థం అవ్వాలి. త్రిపాదూర్ధ్వ ఉదయ పురుష అంటే ఏమి చెప్తున్నాం, నీ మనస్సులోంచి వాక్కు బయటకు వచ్చింది, ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నాను. ఈ మాట చెప్పాలి అంటే దీని వెనకాతలా ఉన్నటువంటి మొత్తము జ్ఞానాన్ని నేను రెండు భాషల్లో చెప్పగలను కదా, ఇంగ్లీష్లోనూ చెప్పగలను, హిందీలోనూ చెప్పగలను, ఇది కాకుండా ఇంకో విధంగా చెప్పగలను. కానీ అవంతా బయటకు వస్తున్నాయా? వస్తున్నటువంటిది ఈ వాక్కే, మీరు అదే వింటున్నారు. అంటే మీరు ఎంత వింటున్నారు? ఒక భాగం మాత్రమే వింటున్నారు. మిగతా మూడు భాగాలు ఎక్కడుంది? లోపల ఉండబట్టే ఈ వాక్కు వస్తుంది. అంచేత మీరు ఎప్పుడు ఎప్పుడు ఏ మాట మాట్లాడినా, ఇక్కడే కాదు, మీరు ఏ మాట మాట్లాడినా, నేను సినిమాకి వెళ్ళాలి అనేటటువంటి మాట మాట్లాడినా కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. త్రిపాదూర్ధ ఉదయ పురుష, ఆ లోపల ఉన్నటువంటి చేతనత్వం. ఆ చేతనత్వం లేకపోతే అసలు మీరు మాట్లాడలేరుగా. అంచేత ఆ చేతనత్వమే మీలో వాక్ రూపంలో ఉదయిస్తోంది, బాహ్య జగత్తులో సూర్యుడిగా ఉదయిస్తోంది, తల్లి గర్భం నుంచి పిల్లవాడిగా ఉదయిస్తోంది, విత్తనం నుంచి చెట్టుగా ఉదయిస్తోంది. అర్థమైన భావం ఏంటో, అక్కడ గుడి ముందు పెట్టిందదే ఊర్ధ్వమూల మనశ్శాఖం అంటే అర్థం ఏంటో. ఇప్పుడు భావం అర్థమైందా మీకు? ఆ లోపల ఉన్నటువంటి ఇది, ఆ చెట్టు మీకు కనిపిస్తూ ఉంటే లోపల ఇంకా ఎంత ఉంటుంది? లోపల 3/4 ఉంటుంది, 75% మీకు అనిపించదు. ఆ 25% లో కూడా మీకు కనిపించేది అందులో ఏడో వంతు మాత్రమే. త్రిసప్త సమిధ కృత అని తర్వాత వస్తుంది. ఇంచేత మీకు భౌతిక శరీరమే కనిపిస్తుంది. భౌతిక శరీరం లోపల ఇంకా 6 శరీరాలు ఉన్నాయి, అవి మనకు కనిపించవుగా. అంచేత మళ్ళా అక్కడ కింద చూస్తున్న 25% 100% మనకు అర్థం కావటంలే, మనకు కనిపించేది కేవలము ఈ స్థూల జగత్తు. అంచేత ఒక గడ్డిపోచ మొలిచింది, ఇన్ని గడ్డిపోచలు మొలిచున్నాయి కదా, ఇవన్నీ మొలవటానికి కారణం ఏంటి? త్రిపాదూర్ధ ఉదయ పురుష, మూడు పాదాలు లోపల ఉన్నాయి, ఈ ఊర్ధ్వముఖమై ఈ బయటకి చొచ్చుకొచ్చేటటువంటి పురుషుడు ఉదయిస్తాడు. పాదోస్యహ భవాత్ పునః, మళ్లీ మళ్లీ అదే పాదము బయటకు వస్తూ ఉంటుంది. ఈ విత్తనం నుంచి మళ్ళా ఆ ఒక పాదమే, ఇంకో విత్తనం నుంచి ఒక పాదమే, అలా ఎన్ని విత్తనాలు వస్తాయి? ఆ విత్తనాల నుంచి ఎన్ని విత్తనాలు వస్తాయి? పునః 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 మళ్లీ 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 ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు రిపీట్ అవుతోంది? మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది అంటే, ఒక డిఎన్ఏ ఉంది, ఆ డిఎన్ఏ రిప్లికేట్ అవుతుంది అన్నాడు. పునః పునః అని వీళ్ళంటే మళ్ళీ రిప్లికేట్ అన్నారు. వాళ్ళు ఇంగ్లీష్ లో రిప్లికేట్ అంటే అర్థం అదే, అది మళ్లీ రిపీట్ అవుతూ ఉంటుంది. పాదో సేహ భవాత్ పునః తతో విష్యం వ్యక్రామత్, అది ఏం చేయగలదు? మొత్తం ప్రపంచాన్ని అది చుట్టబెట్టేయగలదు. ఒక మామిడి టెంక నాటాను, పెరిగింది, 100 మామిడి టెంకలు వచ్చాయి, నాటాను, అవి ఎన్నవుతాయి? మళ్లీ నాటాను, అది ఎంతవరకు అలా వెళ్ళొచ్చు? మొత్తం ప్రపంచాన్ని ఆవరించేయొచ్చు. అది మీకు ఓపికండి, నాటుకుంటూ పోవాలి. ఆ నాటిన దాన్ని ఎవడు పీక్కుండా చూసుకుంటూ ఉంటే ఏ విత్తనాన్నైనా మీరు ఎంతవరకు తీసుకెళ్లొచ్చు? అది తప్ప ప్రపంచంలో ఇంకేమీ లేకుండా మీరు చేయొచ్చు. తతో విశ్వం వ్యక్రామత్, మూడు ప్రిన్సిపల్స్ చెప్పింది కదా. ఈనాడు ఆధ్యాత్మికత ప్రపంచానికి నాకు ఇది తెలుసు మీకు తెలుసా అని అడుగుతోంది సైంటిస్టులని. నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, నీ శరీరం గురించి నీకు తెలుసా? నీ యొక్క ఆలోచనల గురించి నీకు తెలుసా? నీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్, ఎందుకు అలా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందో నీకు తెలుసా? హృదయంలో ఇందుకు నాలుగు ఛాంబర్స్ ఏమున్నాయో నీకు తెలుసా? వీటన్నిటికీ పురుష సూక్తంలో ఆన్సర్ ఉంది. తర్వాత తర్వాత వాటికి ఆన్సర్ వస్తుంది మనకి. కానీ ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా మీకు. మీ శరీరాన్ని మీకు కనిపిస్తూ ఉంటే, పక్కవాడి శరీరం మీకు కనిపిస్తూ ఉంటే, ఒక గడ్డి పోచ మీకు కనిపిస్తూ ఉంటే, ఖచ్చితంగా దాని వెనకాతలు ఎంతుంది? 75% గ్యారంటీగా మనకు కనిపించడంలే. కానీ కనిపిస్తోంది పూర్తిగా 25% కాదు. 25% లో ఇంకా 7 శరీరాలు ఉన్నాయి. అందులో మనకు కనిపించేది స్థూల శరీరం మాత్రమే. దాని తర్వాత ఇంకొక మాట పడేశాడు. ఆ మాట బయోకెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అసలు ఆనందంతో డాన్స్ చేస్తారు. సాశన అశన అభి, ఈ పురుషుడు, ఈ సృష్టి రెండు రకాలైనటువంటి పదార్థాలతో నిర్మించబడింది. ఒకటి ఆహారం తీసుకునేటటువంటి పదార్థాలు, ఇంకోటి ఆహారం తీసుకున్నటువంటి పదార్థాలు. ఆహారం తీసుకునేటటువంటి పదార్థాలను ప్రాణులు అంటాం, ఆహారం తీసుకున్నటువంటి పదార్థాలను ఖనిజాలంటాం. కానీ ఆ ఒక్క మాటలో అభి అనేటటువంటి మాట అన్నాడు. అంటే ఏంటన్నాడు? ఆహారం తీసుకునేటటువంటి వాళ్ళు, ఆహారము తీసుకున్నటువంటి వాళ్ళు అభిముఖంగా ఉన్నారట, ఒకళ్ళకొకళ్ళు ఎదురుకుండా ఉన్నారట. ఎందుకు ఎదురుకుండా ఉన్నారని చెప్తున్నాడు? ప్రపంచంలో అనేక యాటమ్స్ ఉన్నాయి, కానీ మానవ శరీర నిర్మాణానికి మూడు యాటమ్స్ పనికొస్తాయి. కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ మెయిన్ గా. అది కాకుండా ఈ హాలోజన్స్ అని చెప్తూ ఉంటాం. మీకు ఆ పేర్లు తెలిస్తే ఓకే, తెలియకపోయినా మీరేం కంగారు పడక్కర్లేదు. కానీ మొత్తం మీద 5-6 చాలా ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగించుకుంటాం. అందులో మన శరీరంలో నీరు 70%, నీటిలో ఉండేది హైడ్రోజన్ ఆక్సిజన్. అంటే మన శరీరంలో మొత్తం ఉండేది ఎంత అంటే నీరే. మిగతావన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే దానికి ప్రశ్న ఏమిటంటే, ఈ కాలంలో మనుషులు ఇచ్చేది, రేషన్ ఇచ్చేది కూడా ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తోంది? మన శరీరాలలో ప్రాణులున్నారు. శాసన అంటే ఆహారం తీసుకునేవాళ్లు, అశనము ఆహారాన్ని తిననటువంటి వాళ్లు. ఆహారం తిన్నటువంటి ఖనిజ జగత్తులో హైడ్రోజన్, యురేనియం ఇవంతా గందరగోళాలన్నీ ఉన్నాయి. ప్రాణం లేదు, వాటిలో ఒప్పేసుకుంటున్నాం. మరి మనకి ప్రాణం ఉంది కదా, జంతువుల్లో ప్రాణం ఉంది కదా, వృక్షంలో ప్రాణం ఉంది కదా, వాటికి ప్రాణం ఎక్కడి నుంచి వస్తోంది అని ఇప్పుడు వీళ్ళు చాలా గొప్పగా ఏం చెప్తున్నారు అంటే, బయట నుంచి ఏ భగవంతుడో ప్రాణం ఇవ్వటం లేదు, వాటిలో ఉన్నటువంటి ఖనిజం యొక్క విశేషమైనటువంటి పరమాణువుల కూర్పుతో ప్రాణం వస్తోంది అని ఇక్కడ అదే చెప్తున్నాడు. శాసన అశనములు కూడా వాటి నుంచే ఉత్పత్తి అయ్యాయి. ప్లస్ ఏం చెప్తున్నాడు, ఖనిజాలు మృత్యువు పొంది ప్రాణులుగా మారతాయి, ప్రాణువులు మృత్యువు పొంది ఖనిజాలుగా మారతాయి. వీటి రెండింటికి మధ్య ఈక్వేషన్ ఉంది. అది ఇప్పుడు బయోకెమిస్ట్రీ చాలా గొప్పగా మేము రీసెర్చ్ చేసి పట్టేశాం. ఇంకా మాకు భగవంతుడు అక్కర్లేదు. కానీ వాళ్ళకి ఆ ప్రశ్న ఎక్కడ రావాలి అంటే, తర్వాత ప్రశ్న, అసలు ఈ పరమాణువులు ఎక్కడి నుంచి వచ్చాయని, పరమాణువుల వల్ల ఇవంతా జరిగాయి, పరమాణువులంతా కరెక్ట్ గా చేసేస్తున్నాయని చెప్పేవు, కానీ అసలు ఈ పరమాణువు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పలేరు వాళ్ళు. ప్రస్తుతానికి తెలియదు, అవస్థ పడుతున్నారు అందరూ. కానీ ఇది చెప్తోంది ఎక్కడి నుంచి వచ్చిందో, పరమాణువు కూడా 3/4 నుంచి వచ్చింది అంటుంది. ఏ 3/4 నుంచి? దేవాలయాలలో మీరు నేర్చుకుపోయేటటువంటి విద్య. ఆ విద్య ఏంటో అర్థం చేసుకోండి, తర్వాత చెప్తాడు. తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుష సజాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమి మధోపుర తస్మాద్ విరాడ జాయత. విరాట్ అంటే పెద్ద వెలుగు, అద్భుతమైనటువంటి వెలుగు. అద్భుతమైనటువంటి వెలుగు ఉద్భవించింది. ప్రతిరోజు పొద్దున్నే మీకు ఒక అద్భుతమైనటువంటి వెలుగు సూర్యుడి లోపంలో ఉద్భవిస్తూ ఉంటుంది. అంచేత ప్రతి దేవాలయము కూడా నిజం చెప్పాలి అంటే మానవ జాతికి సూర్యకిరణ విజ్ఞానాన్ని చెప్తుంది. ఇదంటే వెలుగు మీకు ఎక్కడి నుంచి కావాల్సి వచ్చినా సూర్యుడి నుంచి వస్తుంది. ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే త్రిపాద శ్యామృతం దివి, వెలుగు మూడు పాదాలలో ఉంటుంది, చీకటి ఒక పాదంలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోండి. వెలుగు మూడు పాదాలలో ఉంటుంది, చీకటి ఒక పాదంలో ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు అగ్ని. ఒకదాని తర్వాత ఒకటి ఏమవుతోంది? వెలుగు తగ్గుతూ వస్తుంది. సూర్యుడు స్వయం ప్రకాశకుడు. సూర్యుడికి వెలుగు ఇవ్వాలి అంటే ఆవు నెయ్యి తీసుకురండి, ఒత్తులు తీసుకురండి, అది తీసుకురండి అని ఏం చెప్పకలే. చంద్రుడు స్వయంగా ప్రకాశింపజేయలేడు, కానీ సూర్యుడు ఉంటే దాని యొక్క కిరణాలను ప్రకాశింపజేయగలడు. అగ్ని తనంతట తాను వెలగలేదు, కానీ రాపిడి ఎక్కడైనా ఉంటే, ఎక్కడైనా ఫ్రిక్షన్ ఉంటే, ఎక్కడైనా తపస్సు ఉంటే వెలుగు వస్తుంది. అంచేత వెలుగు ఎన్ని స్థితుల్లో ఉంది? మూడు స్థితుల్లో ఉంది. ఇంకా మిగిలిన ఒక స్థితి చీకటి. అంచేత వెలుగు ఎక్కువ చీకటి ఎక్కువ అనేది మనం మర్చిపోతాం. మనం ఎప్పుడు కూడా కారణం ఏంటి? మనము భౌతిక జగత్తులో చూసేదంతా కూడా నిజమైనటువంటి వెలుగు కాదు. ఇదంతా కూడా చీకటే. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, ఇదంతా మనం చూస్తున్నాం, ఇదంతా అసలైనటువంటి వెలుగు కాదు. యానిష సర్వభూతేషు తస్యాం జాగ్రతి సంయమి ఎస్యాం జాగ్రతి భూతేషు సానిష పశ్యతో ముని. దాన్నే అరవిందో ఏమన్నాడు? ద సింబల్ డాన్ అన్నాడు. గురువుగారు ఏమన్నారు? సౌభాగ్య సూర్యోదయం అన్నాడు. అంచేత ఒకసారి మీరు ఆధ్యాత్మికతలో మేలుకుంటే ఇదంతా చీకటైపోతుంది, ఇదంతా మీకు ఉపయోగపడదు. అంచేత భౌతిక జగత్తులో ఉన్నటువంటి కోరికల్ని పెట్టుకుని మనం దేవాలయాల్లోకి వెళ్ళామనుకోండి, ఎక్కడికి వెళ్ళినట్టు? వెలుగులోకి వెళ్ళలే, మీరు చీకట్లోకి వెళ్లారు. ఇంకాస్త ఘోరమైనటువంటి చీకట్లోకి ప్రయాణం చేస్తున్నారు. దానిని ఆపాలి మనం. దేవాలయాలకు వెళ్లి మీరు కోరికలు కోరుకోవద్దు, దేవాలయాలలో మీకు లాభం ఉండదు, అదేం అంటలే. ఎందుకు లాభం ఉండదు? అనంతమైనటువంటి వెలుగులోకి వెళ్ళాక ఈ మాత్రం చీకటి పోదా? కానీ ఈ చీకటి పోగొట్టుకోవటానికి వెళ్ళాలి. కానీ ఈ చీకట్లోనే నేను ఉంటాను, నేను కళ్ళు తెరవను అనేటటువంటి ఆ దేవాలయాల యొక్క దుర్వినియోగాన్ని మనం ఆపాలి. తస్మాన్ విరాళ్ అజాయత. టార్చ్ లైట్ వెలిగించాం, ఘోరమైనటువంటి చీకటి ఉంది. ఎలా కనిపిస్తుంది మీకు? గుండ్రంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా చూసారా లైట్ ఎప్పుడు కూడా గుండ్రంగానే కనిపిస్తుంది? టార్చ్ లైట్ ఎలా ఉన్నా, స్క్వేర్ గా పెట్టినా, స్క్వేర్ బాక్స్ గా ఉన్నా, ఎలా ఉన్నా కూడా లైట్ వేసి ఫోకస్ చేశారనుకోండి అది రౌండ్ గానే కనిపిస్తుంది. రౌండ్ గా అది కనిపించినప్పుడు ఆ వెలుగులో మీకేం కనిపిస్తాయి? వస్తువులు కనిపిస్తాయి. ఎంతవరకు కనిపిస్తాయి? ఆ వెలుగు ఉన్నంత వరకే. ఆ వెలుగు లేని చోట వస్తువులు కనిపించవు. మీలో ఆ విరాట్ యొక్క శక్తి విరాజో అది పురుష, ఆ శక్తి మీలో నేనుగా అవతరించింది. మీ యొక్క వెలుగు ఎక్కడ పడుతుందో మీరు ఆలోచించుకోండి. ఆ సాధనా రహస్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఈ వెలుగు ఎక్కడెక్కడ పడుతుంది? వీడు నా తమ్ముడు, వీడు నా అన్న, వీడు నా శత్రువు, వీడు నా మిత్రుడు. ఇంతకంటే మీ టార్చ్ లైట్ ఫోకస్ బయటకు ప్రపంచానికి వెళ్తుందా? ఎక్కడన్నా కూడా మీతో పాటు నేను అనే సంబంధం ఎక్కడైతే ఉన్నదో ఆ సంబంధం వరకే మీ వెలుగు వెళ్తుంది. మిగతా వాళ్ళు ఏమవుతున్నారో మీకు తెలీదు, వాళ్ళు ఏమైనా మీరు బాధపడరు. మీ వాళ్లకు ఏదైనా అవుతే మీకు బాధ వస్తుంది తప్ప. ఇంచేత విరాజు అధి పురుష, ఆ విరాట్ అయినటువంటి ఆ అండం ఉందే మొట్టమొదటి ఎక్కడో బ్రహ్మ సృష్టికి ముందు ఈ సంపూర్ణ సృష్టిని డెవలప్ చేయడానికి కావలసినటువంటి ఒక బ్రహ్మాండాన్ని సృష్టించాడు. బ్రహ్మాండం అంటే అర్థమవుతుంది కదా, పేరే అండము అంటే గుడ్డు, బ్రహ్మ అంటే బ్రహ్మ తయారు చేసినటువంటి గుడ్డు. అంచేత ఆ విచిత్రమైనటువంటి వెలుగులో, ఆ అనంతమైనటువంటి వెలుగులో నువ్వు ఒక వెలుగువి. నీ టార్చ్ లైట్, నీ టార్చ్ లైట్ ఎంతవరకు ఉంటుంది? బ్రహ్మ వరకు వెళ్ళదు. నీ యొక్క టార్చ్ లైట్ నువ్వు ఎంత శక్తిని పెంచుకుంటావో అంతవరకు ఆ లైట్ వెళ్తుంది. సజాతో అత్యరిచ్యత. కానీ నువ్వేం చేయగలవు? దాన్ని పెంచుకుంటూ పోవచ్చు, వోల్టేజ్ని. ఆ వోల్టేజ్ పెంచుకోవటమే దేవాలయాల్లో మీరు నేర్చుకోవాల్సింది. మళ్లీ మళ్లీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది మీరు మామూలు వ్యక్తులే ప్రస్తుతం, కానీ దేవాలయాల్లోకి వెళ్లి వచ్చినటువంటి వ్యక్తి రోజు రోజుకి మారాలి, పూట పూటకి మారాలి. పొద్దున్న మార్నింగ్ సెషన్ క్లాస్కి వెళ్తాడు, రెండు మూడు పాఠాలు చదువుకుని వస్తాడు, లంచ్కి భోజనం చేస్తాడు, మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ కాలేజీకి వెళ్తాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు. మరి పొద్దున్న సెషన్లో కొంత నేర్చుకున్నాడు, సాయంత్రం సెషన్లో కొంత నేర్చుకున్నాడు. అలా సంవత్సరం అంతా నేర్చుకున్నాక ఏం చేస్తాడు? పరీక్ష రాసి డిగ్రీ పొందుతాడు. మరి దేవాలయాల్లో కూడా రోజు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత అందుకుంది. విద్యాలయానికి ఎలా రోజు వెళ్తారు, మీరు చచ్చినట్టు దేవాలయానికి వెళ్లాల్సిందే ఆ సబ్జెక్ట్ నేర్చుకోదలుచుకుంటే. కానీ ఈ సబ్జెక్టు యొక్క విస్తృతి, విద్యాలయాలలో ఉన్నటువంటి సబ్జెక్టు యొక్క విస్తృతి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మేము పూర్తి సబ్జెక్ట్ నేను చెప్పలేను ఈ క్లాసుల్లో, దానికి మీరు గంటల గంటలు రోజుకి రోజుకి దేవాలయాలలో వచ్చి కూర్చుంటే చెప్పగలుగుతాం. కానీ కర్మ అదేంటో, దేవాలయాలలో విద్య నేర్చుకోవడానికి ఎవడు రాడు. దశమహావిద్యల యొక్క కేంద్రీభూతమైనటువంటి స్థానము మన దేవాలయాలు. మరి దేవాలయాలలో మీరు ఎంత సీరియస్ గా ఉండాలి, భౌతిక జగత్తులో కేవలము 10-15 సంవత్సరాల్లో మీరు నేర్చేసుకునేటటువంటి విద్యకే మీరు ఇన్ని గంటలు రోజుకి ఇవ్వగలిగితే, దేవాలయాలలో మనం నేర్చుకునేటటువంటి విద్యకి మీరు ఎన్ని గంటలు ఇవ్వాలి, ఎన్ని సాధనలు మీరు చేసుకోవాలి. ఇది ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే, మీకు ఆ అభిరుచి కనుక కలిగితే నేర్చేసుకుంటారు, మీకు ఆ టేస్ట్ వస్తే. ఇది దీనివల్ల ఇంత లాభము, జన్మ జన్మాంతరాలలో ఈ జ్ఞానము పోదు. ఈ జ్ఞానము పోకుండా, ఈ జ్ఞానం యొక్క స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా నేను అందిన మాటల్ని చాలా జాగ్రత్తగా తెలిసి మనస్ఫూర్తిగా వాడుతున్నాను. ఈ విద్య యొక్క పరిపూర్ణమైనటువంటి అవగాహన లేనటువంటి యోగుల వెంట మనం పడుతున్నాం. యోగుల్ని క్రిటిసైజ్ చేయటం లేదు నేను అక్కడ. వాళ్లకి కూడా ఆ శక్తి యొక్క అవగాహన లేదు. వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదగలరో, ఎంత ఎత్తుకి మానవ జాతిని ఎత్తగలరో, అవగాహనే కనుక ఉండి ఉంటే మన భారతదేశం ఇలా ఉండుండేది కాదు. ఇంతమంది యోగులు ఉన్నటువంటి భారతదేశంలో వాళ్లకి దేవాలయాల యొక్క ప్రాశస్త్యత కనుక తెలిసి ఉంటే, ఆ దేవాలయాలలో ఈ విద్య బోధించుండేవాళ్ళు వారు. తెలియదు, వాళ్ళు ఉపయోగించుకోవటం అయితే వచ్చింది, కానీ వాళ్లకి యాక్సిడెంటల్ గాను. మనం పొద్దున పాతంజలి యోగ సూత్రాల్లో చెప్తున్నాం కదా, భవ ప్రత్యయ ఏంటది, విదేహ మార్కులైన మీకు భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయానా, ఆ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు సాధన చేసుకుని స్టెప్ వైజ్ శ్రీని పొందినటువంటి వాళ్ళు కాదు. పూర్వకాలం తక్షశిల నలంద అక్కడ ఈ విధమైనటువంటి విద్య ఉండేది, అందుకు భారతదేశానికి ఆ గౌరవం. మరి తీసుకురావాలి ఆ విద్యని, మళ్లీ భారతదేశం గొప్పదవుతుంది చెప్తున్నాం కానీ అందులో డౌట్ ఏం లేదు. మళ్లీ ఆర్థికంగా భారతదేశాన్ని మించినటువంటి దేశం ఉండదు. మీరందరూ ఇప్పుడు ఎలా అవుతే అమెరికా పరిగెడుతున్నారో అమెరికాలో ఉన్న వాళ్ళందరూ భారతదేశానికి వస్తారు. కానీ ఇదంతా కరెక్టే, కానీ అందులో మీ పాత్ర ఎంత అది మీరు ఆలోచించుకోవాల్సింది. ప్లస్ ఎప్పుడు చెప్తున్నాను కదా, కొత్తలో సిలబస్ అది పెడుతున్నప్పుడు, ముఖ్యంగా ఎంఎస్సీ సిలబస్ అవి మేము చెప్తూ ఉంటాం కదా, కొత్తగా మొదటి సంవత్సరం పెట్టినప్పుడు బీఎస్సీ వాళ్ళకంటే తక్కువ చెప్తాం వాళ్ళకి. ఇంచేత మాకు అవగాహన లేదు, ఆ ల్యాబొరేటరీస్ తయారు చేయాలి, అవి తయారు చేయాలి, కానీ వాళ్ళకి డిగ్రీలు వస్తాయి. డిగ్రీలు వచ్చాక వాళ్ళేమవుతారు, నెక్స్ట్ బ్యాచ్కి టీచర్స్ అవుతారు వాళ్ళు. నెక్స్ట్ బ్యాచ్కి టీచర్స్ ఉండరుగా, మీ అదృష్టం అది. అది అర్థం చేసుకోవటం లేదు చాలా మంది. మీ వయసు ఎంత, మీకు ఎంతుంది అన్నది కాదు, రేపు సంపూర్ణ మానవ జాతికి ఒకే ఒక విషయం అయితే వాళ్లకి ఈ విద్య నేర్పాలి అనుకున్నప్పుడు ఈ విద్య నేర్పేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఖచ్చితంగా మన సంస్థలోనే దొరుకుతారు అని నా అహంకారం. ఇంకేంటే ఈ యాంగిల్లో చెప్పగలిగేటటువంటి సంస్థ ఎక్కడా రావటం లే. కానీ చెప్పదలుచుకున్నాను సరే, స్టూడెంట్స్ ఏదని, ఆ స్టూడెంట్స్ యొక్క గందరగోళం కోసం ఆ దేవాలయాల్ని మీరు ఉపయోగించుకోండి. ఆ దేవాలయాలని దేని గురించి చెప్తున్నాను, ఈ యోగ విద్య ఉన్నదే, యోగులున్నారే, ఈ యోగులందరూ కూడా ఈ త్రిపాదూర్ధౌదయ పురుష ఆ మూడు తలాల్లోనే జీవిస్తున్నారు. వాళ్ళు జీవిస్తున్నా కూడా దాన్ని సిస్టమేటిక్ గా క్రమ పద్ధతిలో, ఒక పుష్పాన్ని ఎలా వికసింపజేస్తామో నీళ్లు పోసి నారు పోసి, అది వాళ్ళకి చేత కావటం లేదు. వాళ్ళకి తెలియదంటలే నేను, వాళ్ళకి శక్తి ఉంది అది. ఇప్పుడు మీరు చాలాసార్లు చూసి ఉంటారు, నాకు అనుభవం యూనివర్సిటీస్లో, అక్కడ కూడా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర లెక్చరర్కి, కానీ క్లాసులో ఫెయిల్యూర్. వాడు చెప్పలేడు ఆ సబ్జెక్టుని అందివ్వలేడు. అంటే సబ్జెక్టుని అందివ్వలేకపోవటం వల్ల వాడికి రాదనుకుంటే అట్లా నువ్వు. కొంతమందికి ఆ విశేషమైనటువంటి టాలెంట్ ఉంటుంది, కొంతమందికి ఆ టాలెంట్ ఉండదు. కానీ పురుష సూక్త స్త్రీ సూక్తాలలో ఆ టాలెంట్ ఉంది. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకము మిమ్మల్ని గజిబిజి చేసేస్తూ పారిస్తుంది. కానీ ఆ గజిబిజికి ఏంటి, ఫస్ట్ చాప్టర్ ఇంట్రొడక్షన్ అని ఉంటుంది, తీస్తే పుస్తకం అందులో 1000 పేజీలు ఉంటుంది ఇంట్రొడక్షన్. మరి ఆ 1000 పేజీలు చదవాలిగా మీరు. తర్వాత ఫస్ట్ చాప్టర్ పెళ్లి మీద రీజన్ ఉంటుంది, అంటే ఆసనం. మరి ఆసనం పెళ్లి మీద రీజన్ చదివి పేజీ దాటితే సరిపో, అక్కడ ఎన్ని పేజీలు ఉంటుంది? 600-700 పేజీలు ఉంటుంది. అవంతా చదువుకోవాలిగా. ఈ దేవాలయాలలో మీరు చదువుకోవాలి. కానీ ఏం చేస్తున్నాం మనం అక్కడ? వాడేదో ఆర్తి ఇచ్చేస్తూ ఉంటాడు, మీరు ఏది వినరు, వాడేం చెప్తున్నాడు వినరు. కనీసం దేవాలయంలోకి వెళ్ళాక మౌనంగా ఉందామని అనిపించదు, వెళ్ళాక ఎంత తొందరగా బయటపడతామని ఉంటుంది. నన్నే చాలా మంది ఇప్పటికి అడుగుతారు, మాస్టర్ ఆరతికి గంటన్నర అవుతే 5 గంటలు చేయండి అంట. అంతే నాతో ఆడటం మానేశారు వాళ్ళు. అంతే తప్ప 5 గంటలు ఎలా చేయవచ్చు అని అడగరు. మరి నేర్చుకోవాలి అది. మరి ఆ నేర్చుకునే ఇద్దరు నేర్చుకుందాం. ఇప్పుడు నేను ఒకటి మాత్రం చెప్తాను, నాకు వచ్చునని నేను చెప్పడం లే, మీతో పాటు కలిసి నేను నేర్చుకుంటా. కానీ ఆ నేర్చుకునేటటువంటి దానికి ఆ కోఆపరేటివ్నెస్ లేకపోతే, అవగాహన లేకపోతే, ప్లస్ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే చెప్పినప్పుడు చాలా బాగుంటుంది. డాక్టర్ అంటే కోట్ వేసుకుని స్టెతస్కోప్ వేసుకుని టక్ టక్ అని నడుస్తూ ఉంటే కారిడార్స్ లో అందరూ, డాక్టర్ గారు నమస్కారం, మీరు దేవుళ్ళండి, మీ వల్ల మాకు ప్రాణం వచ్చింది అంటే బాగుంటుంది. కానీ వాడికి ఆ శక్తి రావటానికి చచ్చాడు వాడు. ఇప్పుడు వాడేదో స్టైలిష్ గా నడిచిస్తున్నాడు, కానీ కారిడార్స్ లోంచి ఆ జ్ఞానం వచ్చినే వచ్చి ఉంటుందా వాడికి? అలాగే ఈ పురుష సూక్త మంత్రాలు చదివినంత మాత్రం ఆ జ్ఞానం రాదు. కానీ పురుష సూక్త మంత్రాలు ఏం చేస్తాయి మీకు? ఆ జ్ఞానం వేపుకి తోస్తాయి మిమ్మల్ని. తోస్తే ఈ మంత్రాలే మళ్ళా ఫలిస్తాయి. ఆ వేద మంత్రాలలో ఉన్నటువంటి జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నాను. మళ్ళీ వేరే మంత్రాలు ఏం చదవరు మీరు, వేరే పుస్తకాలు ఏం చదవరు, ఈ పురుష సూక్తమే చదువుతారు మీరు. కానీ ఈ పురుష సూక్తమే రకరకాలుగా విన్యాసాలు పొంది లోపల లోపలికి వెళ్లి, అందుకే కంప్యూటర్ టెక్నాలజీని చాలా బాగా మనం ఉపయోగించుకోవచ్చు. వెబ్సైట్స్ అని చూసి ఉంటారు మీలో కొంతమంది, ఒక పేజీయే ఉంటుంది అందులో కనిపించేది మనకి. అక్కడ ఒక స్విచ్ ఉంటుంది, అక్కడ నొక్కుతావు, ఇంకో 10 పేజీలు తెచ్చుకుంటుంది. ఇంకో స్విచ్ ఉంటుంది, అక్కడ నొక్కుతావు, ఇంకో 10 పేజీలు తెచ్చుకుంటుంది. అలా నువ్వు నొక్కుకుంటూ పోతే, నువ్వు రోజల్లా నొక్కుంటూ పో, అది అలా తెచ్చుకుంటూ పోతూ ఉంటుంది. అది ఈ పురుష సూక్త మంత్రాలు మీకు ఆ విధమైనటువంటి ఫలితాన్ని దేవాలయాలలో ఇవ్వగలవు. కానీ దేవాలయాలలో ఇవ్వగలవంటే ఏం చేయాలి? 4 ద్వారాలకి మనం ద్వార పూజ చేస్తూ ఉంటున్నాం. చేస్తున్నారా మాస్టర్? 4 ద్వారాలకి అంటే ఏంటి? 4 చేతనత్వాలు ఉన్నాయి మనకి. ధ్యానము 4 రకాలుగా మనం పొందవచ్చు. మనస్సు ద్వారా పొందవచ్చు, బుద్ధి ద్వారా పొందవచ్చు, చిత్తము ద్వారా పొందవచ్చు, అహంకారం ద్వారా పొందవచ్చు. వీటిలో ఏ ద్వారం నుంచైనా మీరు లోపలికి ప్రవేశించవచ్చు. దేవాలయాలలో ఏ ద్వారం నుంచి ప్రవేశిస్తున్నారు? ఆ రోజు 3 బట్టి టైం టేబుల్ అని చెప్తున్నాను కదా. ఒకరోజు మొదటి పీరియడ్ ఏమో తెలుగు చెప్తాం, 2వ పీరియడ్ ఇంగ్లీష్ చెప్తాం, 3వ పీరియడ్ ఫిజిక్స్ చెప్తాం. సిలబస్ బట్టి మీరు నిర్ణయించుకోండి, ఇదే నేర్చుకోవాలి, ఇది నేర్చుకోకూడదు అనేటటువంటి పరిస్థితి ఏం లేదు. ఇంచేటంట సంపూర్ణ విశ్వము మీ యొక్క సిలబస్. అది ఇక్కడ చెప్పేది సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమి మధోపుర. ఆ తరువాత భూమి సృష్టింపబడింది. ముందు భూమి సృష్టింపబడలే. భూమి కంటే ముందు ఈ 3 లోకాలు సృష్టింపబడ్డాయి. ఈ 3 లోకాల తర్వాత భూమి సృష్టింపబడింది. ఆ భూమిలో మనం ఇరుక్కుపోయాం. ఆ భూమిలోంచి మనం బయటపడటానికి ప్రయత్నించటం లేదు. దీన్ని మళ్లీ శ్లోకాన్ని వినండి. తస్మాద్ విరాళ జాయత విరాజో అది పురుష సజాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమి మధోపుర. ఈ ప్రాసెస్ పురుష సూక్తంలో ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది, అంతా ఉంది. మరి ఈ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మీ దగ్గర పనిముట్టు ఏమైనా ఉన్నదా, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చా? మా స్టూడెంట్స్ చాలాసార్లు చెప్తారు, పెన్ ఎదురా మర్చిపోయాను, రికార్డు తెచ్చావా మర్చిపోయాను. మరి క్లాస్కి ఎందుకు మర్చిపోలేదు రావటం, మరి ఎందుకు వస్తాడో తెలియదు. అలాగే దేవాలయంలోకి వెళ్ళాలి. దేవాలయాలలో ఈ విద్య నేర్చుకోవాలి. ఏ విద్య నేర్చుకోవాలి? త్రిపాదశ్యామృతం దివి. ఈ భూప్రపంచము సర్వత్రా ఆవిరించినటువంటి పురుషుడి యొక్క మిగతా 3/4 ఉన్నది, దాని గురించి నేను నేర్చుకోవాలి అని లోపలికి ప్రవేశిస్తున్నాను. దేవాలయంలోకి. సరే, దేవాలయంలో నాలుగు ద్వారాలు ఉన్నాయి. నాలుగు ద్వారాల నుంచి నేను ప్రవేశిస్తున్నాను. ఆ ప్రవేశించడానికి ముందు ఆ ద్వారాల్లో ఉన్నటువంటి బొమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఆ దేవాలయాలలో ఉన్నటువంటి బొమ్మలు మీరు ఏ మానసిక స్థితిలో ఆ దేవాలయంలోకి ప్రవేశించాలో చెప్తాయి. వెళ్ళాము, మరి పనిముట్టు ఏమైనా ఉండాలా మీ దగ్గర? పెన్ను, కాగితాలు అది ఏమైనా తీసుకెళ్లాలా? అంటే ఒకటి డైరెక్ట్ గా ఏంటి అంటే, మీరు ఉపయోగించుకునేటటువంటి పెన్ను, మీరు ఉపయోగించుకునేటటువంటి బుక్కు అవంతా కూడా మీ శరీరమే. మీ శరీరాన్ని పుస్తకంగా ఉపయోగించుకోవచ్చు, మీ శరీరాన్ని పెన్నుగా ఉపయోగించుకోవచ్చు, రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. కానీ మీ శరీరాన్ని ఉపయోగించుకోవటానికి ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి ఉంది. ఆ మానసిక స్థితిని యజ్ఞము అంటాం. యహ జ్ఞ, యహ అంటే ఎవడవుతే, జ్ఞ అంటే తెలుసుకున్నాడు. యజ్ఞము అంటే తెలుసుకుని చేసేది. అంచేత తెలిసి చేసేది ఏదైనా యజ్ఞమే. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మరి మనం ఎంత తెలుసుకుని చేస్తున్నాం? మన జీవితం యొక్క లక్ష్యం మనకు తెలుసా? ఎందుకు పుట్టామో మనకు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలుసా? చివరికి ఫలానా వాళ్లు మన పిల్లలుగా ఎందుకు పుట్టారు? ఫలానా వాళ్లు మనకి శత్రువులుగా ఎందుకున్నారు? ఫలానా వాళ్లు మనకి మిత్రులుగా ఎందుకున్నారు? మనం ఈ కాలనీలోనే ఎందుకు జీవించాలి? హాయిగా అమెరికాలోనో ఏ రష్యాలోనో ఎక్కడైనా మనం జీవించవచ్చు కదా. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ రావాలనిపించవచ్చు, అది వేరే విషయం. అంచేత వీటన్నిటి మీకు తెలుసా? అంచేత మీరు యజ్ఞం చేయటంలే. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత ఈ నవకుండి యజ్ఞం ఎందుకు పెట్టాము అంటే, మనకున్నటువంటివి తొమ్మిది ద్వారాలు. నవద్వారే పురోదేహి. ఆ నవద్వారాలలో జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవచ్చేటటువంటి విద్య ఈ నవకుండి యజ్ఞశాలలో నేర్పించాలి. ఒకరోజు రెండు రోజుల్లో రాదు, ఇంకా ఆ ప్రయత్నాలు మొదలెట్లే, ఇనీషియల్ స్టేజెస్ లోనే ఉంది. కానీ ఏం చేస్తున్నామో, ఎంత అద్భుతమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకు చేస్తున్నామో తెలుసుకుంటే మీరు ముందు తొందర తొందరగా ఎదగాలి. రాబోయేటటువంటి వాళ్ళకి చెప్పాలంటే ముందు మీరు చెప్పాగా ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ మేము చెప్పేశాం, ఏం చెప్పామో భగవంతుడు తెలియాలి. కానీ ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్ వాళ్లే టీచర్స్ అవుతారు. ఇంచేత ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కనుక, తర్వాత బ్యాచ్ వాళ్ళు వస్తున్న కొద్దీ సిస్టమ్ ఏమవుతుంది, స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అవుతుంది. అంచేత ఏ మానసిక స్థితిలో రావాలంటున్నాను, యజ్ఞమయ జీవితము జీవిస్తాను అనేటటువంటి మానసిక స్థితిలోనే ఈ వేదాలు అర్థమవుతాయి. ఈ దేవాలయాలలో చెప్పబడేది మీకు అర్థమవుతుంది, ఈ దేవాలయాలలో చేసేటటువంటివి అర్థమవుతాయి. ఆ యజ్ఞమయ మానసిక స్థితి ఎలా ఉంటుందో చూడండి. యత్పురుషేణ హవిష దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయుధ్మశరద్ధవిః. యజ్ఞము చేసే మానసిక స్థితిలో మీరు రండి అని చెప్తున్నాను కదా. దేనికోసం? దేవాలయాలలో ప్రవేశించటం కోసం. దేవాలయాలలో ప్రవేశించినటువంటి మనము ఏం నేర్చుకోబోతున్నాం? మళ్లీ మర్చిపోకండి, దేవుడి గురించి ఏమీ నేర్చుకోబోటం లే మనం. ఈ శరీరం గురించి నేర్చుకోబోతున్నాం. దేహో దేవాలయ ప్రోక్త, అది ఎప్పుడూ మర్చిపోకండి. దేవాలయాలలోకి వెళ్లి మీరు దేవుణ్ణి ఏదైనా ప్రార్థిస్తే లాభం లే. మీరు మిమ్మల్ని మీరు ప్రార్థించుకోండి, నేను ఆ స్థాయికి ఎదగాలి. వీడు ఇంజనీర్ ఎలా అవుతాడు విద్యాలయంలోకి వెళ్లి వీడు నేర్చుకుంటే? ఇంజనీర్ అయిపోగానే ఏమవుతుంది? కట్టడానికి కావాల్సినటువంటి అన్ని అడగటానికి మీ దగ్గరికి వస్తారు. డాక్టర్ అయ్యారు, మీరు నేర్చుకున్నారు డాక్టరీ విద్య, నేర్చుకుంటే ఏమైంది? మందులు కావాల్సిన వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు. అలాగే దేవాలయానికి వెళ్లి ఆ దేవత్వాన్ని మీ శరీరంలో కనుక నింపుకుంటే మీరు భూసురులు అవుతారు. అంటే భూమి మీద నడుస్తున్నటువంటి దేవతలు అవుతారు. ఆ దేవతలు అవటానికి బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా, మనకి భౌతిక జగత్తులో ఉన్నదానికంటే కూడా అమృతత్వం అయినటువంటి ఆ మూడు వంతుల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆ 75% విజ్ఞానాన్ని దేవాలయాల్లో నేర్చుకుంటాం. దేన్ని ఉపయోగించి నేర్చుకుంటాం? శరీరాన్ని ఉపయోగించి నేర్చుకుంటాం. ఏ మెథడ్ని ఉపయోగించి నేర్చుకుంటాం? యజ్ఞ విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాం. ఈ యజ్ఞ విధానం అంటే ఇక్కడ చేస్తున్నటువంటి గాయత్రి యజ్ఞాలు ఈ యజ్ఞాలు మాత్రమే కాదు, యజ్ఞాలలో అనేక రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ద్రవ్య యజ్ఞ, స్తపో యజ్ఞ, దేవయజ్ఞ, స్తదాపరే, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ, భగవద్గీత 4 అధ్యాయాలు ఎన్ని రకాలైనటువంటి యజ్ఞాలు చెప్తాడు.
మరి ఇవంతా యజ్ఞాలు ఎలా అవుతాయి? మనకి తెలిసినటువంటి యజ్ఞం ఏంటి? సమిధలు ఉండాలి ముందు, దాని తర్వాత నెయ్యి ఉండాలి. సమిధల్ని వెలిగించటానికి, వెలిగింది కాలటానికి కావలసిన దానికి ఒక ఆజ్యం ఉండాలి. దాంట్లో వేయటానికి కావలసినటువంటి ఒక హమల పదార్థం ఉండాలి. అంటే మూడు వస్తువులు ఉండాలి. అగ్నిని నిరంతరము కాపాడటానికి కావలసినటువంటి పదార్థము, దానిని నెయ్యి అంటాం మనం. రెండోదేంటి, ఆ అగ్నిని ఆనుకుని ఏ బేసిస్ లో ఏ పాత్రలో అగ్ని వస్తుందో దాన్ని సమిధ అంటాం. సమిధలోనే కదా అగ్ని పుట్టేది. అంచేత సమిధ అగ్ని యొక్క పాత్ర. అంచేత సమిధలు ఉండాలి. సమిధలు కాకుండా ఇంకా ఏమి ఉండాలి? హవిస్సు. సమిధలు తెచ్చాం, అగ్ని ప్రజ్వలింపజేసాం. ప్రజ్వలింపజేసిన తర్వాత ఏం వేస్తున్నాం? పదార్థాలు వేస్తున్నాం కదా. ఇవి మూడు గుర్తుంచుకోండి. అవి మూడు ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. యత్ పురుషేణ హవిష దేవాయజ్ఞ మతన్వత వసంతో అస్యాసీద్ ఆద్యం. వసంత ఋతువు ఆద్యము నెయ్యి. గ్రీష్మ ఇద్మహ, గ్రీష్మ ఋతువు సమిధలు. శరద్ధవిహి, శరద్ ఋతువు హవిస్సు. అంచేత ఈ యజ్ఞమే జీవితం అన్నది, ఈ మూడు మనం ఎలా ఉపయోగించుకుంటాం అన్నది రేపు చదువుకుందాం. కానీ అన్నిటికంటే ముఖ్యము, ఈ విద్య మనం నేర్చుకోవటానికి కేవలము మన ప్రయత్నాలు సరిపోవు. విద్యాలయంలో విద్య ఎవరి వల్ల వస్తోంది మనకి? మీరు ఫీజు కట్టారు, డబ్బు కట్టారు, మంచి డ్రెస్ వేసుకున్నారు, ఫ్యాన్లు ఉన్నాయి, టేబుల్ ఉన్నాయి, పెన్నులు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అసలు ఉండవలసింది ఎవడు? లెక్చరర్. ఆ లెక్చరర్ మీకు పాఠం చెప్తూ ఉంటే మీరు ఏ మానసిక స్థితిలో ఉండాలి? దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి పాత స్థితిలో ఉండాలి. ఈ త్రిపాద శ్యామృతం దివి అని చెప్పామే, ఈ మూడు పాదాల యొక్క సాంకేతికమైనటువంటి ఒక వాచకం ఋషులు పట్టుకున్నారు. ఓం ఆ ఊ మా, దానికి మీరు సరెండర్ అయిపోతే ఈశ్వర ప్రణిధానము అని పతంజలి యోగ సూత్రాల్లో మనం చదువుకుంటున్నాం దాని గురించి. ఇంచేత క్లాస్కి వెళ్ళాం, అంతా చేశారు, రెడీగా ఉన్నారు, టీచర్ వచ్చాడు, పాఠం చెప్పడం మొదలెట్టారు. ఇంకా మీరేం చేయాలి? మీరు చేసేదేం లేదు, చెప్పింది వింటమే. అలాగా మీరు ఆ ఓం అనుకుని వదిలేస్తే మిల్లిమిల్లిగా ఆ ఓంకారమే మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది అని యోగ సాధనలో ఒక విశేషమైనటువంటి సాధనా విశేషం ఉంది. దాన్ని మనం ఇప్పుడు చేసుకుందాం. ఈ మానసిక స్థితిలో ఓంకారోపాసన. ఇరవై ఒక్క సార్లు ఆ మానసిక స్థితిని మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని మీరు ఆహుతి చేసుకుంటారన్నమాట యజ్ఞం, ఇందులో ఓంకారంలో. ఆ ఓంకారమే సర్వేషామపి గురుహు. పూర్వకాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా గురువు అని పతంజలి యోగ సూత్రాల్లో మనం చదువుకుంటున్నాం కనుక, అంత అద్భుతమైనటువంటి గురువు యొక్క మానసిక స్థితిని మనం ఓపెన్ గా ఉంచుకోగలిగితే ఆ గురువు ఏదైనా చేసేయగలడు మిమ్మల్ని. ఆ మానసిక స్థితితో చేద్దాం.
Mm-hmm.